విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురుమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, నిజానికి ఇవన్నీ అయిన వాడు లోపల ఉన్నాడు, ఉన్నవాడు, అనిపించేవాడు, శాశ్వతమైన ఉనికి కలిగిన వాడు ఆ లోపల ఉన్నాడు. కానీ ఆ లోపల ఉన్నవాడు ఇవన్నీ నువ్వు అనుకోవట్లే, ఇవేవి ఏవి కావో అది అనుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు అర్థమైంది కదా, అస్థి లక్షణం లేని శరీరం నేను అనుకుంటున్నావు, భాతి లక్షణం లేని దాన్ని నువ్వు అనుకుంటున్నావు. ఇది ఇక్కడ విశేషం. అంటే అక్కడ వెలుగుతున్న వెలుగు ఈ గచ్చు మీద పడితే ఈ గచ్చు ఎంత వెలిగిపోతుందో అని దీన్ని అనుకుంటున్నట్లు. అది లేకపోతే ఇది ఎక్కడ వెలిగింది? కనుక ఈ ఇంద్రియములు ఇవన్నీ ఉన్నాయే, వీటన్నిటినీ పరిశీలిస్తే ఇవి అసత్తు. ఒప్పుకుంటున్నవి ఏమి లేనివే. ఈ లేనివి ఉన్నాయనిపించడానికి ఏది కారణం? అసలైన వస్తువు లోపల ఉంది గనక. ఈ లేనిది నీకు ప్రకాశింపజేయడం, ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్క చైతన్యం నీకు అందడానికి ఏది కారణం? లోపల దేనినైనా అందించే చైతన్యం భాతి, జ్ఞానమే తన లక్షణంగా కలిగిన చిత్ ఉంది గనక అది ప్రియం. ఎందుకైందంటే ఆనందమే ప్రియం, దాని లక్షణం అది. కనుక అస్థి భాతి ప్రియం సత్ చిత్ ఆనందం, అది నీ అసలు స్వరూపము. ఆ స్వరూపమే గ్రహించుకోవలసింది. నీ అసలు స్వరూపము ఎప్పుడు? అస్థి భాతి ప్రియం. దానిని నువ్వు నామరూపాత్మకమైన దాని ఎందు ఆరోపించుకోవడం వల్ల దానికి ఆ లక్షణం లేదు గనక అయ్యో పోతుంది అని దుఃఖం మొదలైనవన్నీ ఏర్పడుతున్నాయి. కనుక అవి లేని వాటికి అవి ఉన్నట్లుగా అనిపించేలా ఏది చేసిందో అది ఉంది. అది ఇందాక మనం చెప్పుకున్నటువంటి సామాన్యాంశం, విశేషాంశం అనే దాని ద్వారా, నిరంతర విచారణ ద్వారా నా ఇతి నా ఇతి నా ఇతిని తోసి ఇంతవరకు ఏది అస్థి భాతి ప్రియమనుకున్నావో అవి నిజానికి కావని, దాని వల్లనే వెలుగుతున్నాయి కానీ వీటికి ఆ లక్షణం లేదని తెలుసుకొని ఇవి స్వయం ప్రకాశములు కావని, ఇది పరాధీన ప్రకాశములని, స్వయం ప్రకాశకమే అస్థిభాతి ప్రియములు ఎవరికి స్వతసిద్ధంగా ఉన్నాయో ఆ ఆత్మస్వరూపుండే నేను అనే స్ఫురణగా లోపల భాషిస్తున్నదని గ్రహించితే అతడే ఇలా భాషించడం నీ ఒక్కడికేనా? అందరిలోనే భాషిస్తుంది. ఎవడికెవడి ఇష్టం కాదండి, ఎవడికి ఎవడి ఇష్టం కాదు. రాజుగారి అహంకారం రాజుగారికి ఉంటే బిచ్చగాడి అహంకారం బిచ్చగాడు కాదు. వాడికి చాలానే, వాడిని ఎవడైనా ఒక సైకిల్ రాసుకుపోతే జాగ్రత్త చూసినాడు అంటాడు వాడు. వాడుకో ఈగో ఉంది. ఎందువల్ల వచ్చింది ఈగో? వాడు నిజంగా వాడు అహంస్వరూపుడైన వాడు ఉన్నాడు వాడు. అందుకు ఎవడి ఈగో వాడుకుంటుంది, ఎవడి అస్థి భాతి ప్రియం వాడుకుంటే వాడి చేతులు తెగి కూర్చున్నా ఏమిటిది అని తిట్టుకోడు. వాడు ఉపాధిని వాడు కాపాడడానికే ప్రయత్నిస్తాడు. ఎప్పుడైనా పరిశీలించుకుంటే మనకు తెలుస్తుంది. ఎందువల్ల అంటే అస్థిభాతి ప్రియమైన చైతన్యం వీటి ఎందు ప్రసరింపజేయడం వల్ల ఇది వాడు అనుకుంటున్నాడు అది. ఎందుకంటే అంతదాకా వెళ్ళలేదు గనక ఇది వాడు అనుకుని దానితో మమేకం చెందిపోయి ఇది పోతుందేమో అని బాధ, ఇది ఉండిపోయిందే అని ఆనందం ఇన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా, ఏ సత్స్ఫురణ వల్ల అసత్తు గోచరిస్తున్నదో, అనుభవింపబడుతున్నట్లుగా అనిపిస్తున్నదో ఆ సత్స్ఫురణే నువ్వని తెలుసుకో అని ఇక్కడై. ఇది ఎలా తెలుస్తున్నది? సాక్షాత్ తత్వమసీతి వేదవచసా. తత్వమసి అనే వేదవాక్యం ద్వారా ఎవరు ఆశ్రితులకు బోధిస్తున్నారో అన్నాడు ఇక్కడ. ఆయన దక్షిణామూర్తి అని ఇక్కడ ఈ విషయాన్ని ఎవరు చెప్పాలి? ఆయన అస్థిభాతి ప్రియతత్వమైన ఆయనే చెప్పాలి. అందుకే చెప్పాడు ఆయన ఇంతే అస్థిభాతి ప్రియమే ఇదేనయ్యా ఆధారం అని చూపించాడు ఆయన. ఇది ఆయన తత్వమసీతి వేదవచస. ఇది తత్, ఇది త్వం, అసి యోజనం, తత్వమసి అది ఇక్కడ. దీనిని ఉపదేశవాక్యం అని అన్నారు. అంటే గురువు చెప్తున్నప్పుడు ఏమన్నాడు? ఇంతవరకు పరబ్రహ్మ వస్తువు వేరేగా ఉందనుకున్నావు కదా, వేరేగా ఉందనుకున్నావు కనుక తత్, నువ్వు వేరేగా ఉన్నావు అనుకున్నావు కనుక త్వం, కానీ వేరు కాదయ్యా, తత్వం అసి. ఇది ఉపదేశం చేశాడు. దీన్ని మననం చేయగా మననం చేయగా వీడేమయ్యాడు? అహం బ్రహ్మాస్మి గడిపోయాడు. కనుక అహం అహం బ్రహ్మ అస్మి తత్ త్వం అసి కలిపాడు అనమాట. ఇలా కలిపి ఒక్కదానిలో చూపించాడు. ఇది వేదవచస అని అన్నారు. అయ్యా జాగ్రత్తగా నిజంగా ఏకాగ్రంగా కొనక్కకుండా వింటే వెంటనే మీరు ప్రశ్న వేస్తారు, ఏమని మౌనే వ్యాఖ్య అని చెప్పి మళ్ళీ వేదవచస ఏమిటి? ఇది వెంటనే ప్రశ్న కదా. మౌనంతా చెప్పేశాడే. వేదవచస అంటే దీనికి మూడు మూడు అర్థాలు తీసుకోవాలి. ఎన్ని రకాలు భావాలు ఉన్నాయో. ఒకటి, ఆ దక్షిణామూర్తి మనకి అనుగ్రహించడానికి గురు రూపంలో వచ్చినప్పుడు ఆ గురువు ఉపదేశిస్తున్నాడు. ఆ గురువు ఎందు భాషించేది దక్షిణామూర్తి తేజమైన చెప్పడం గనక ఆ గురువు మనకి వేదవాక్యాన్ని మహావాక్యం. వేదవచస అంటే తత్వమసి అనే వేదంలో ఉన్న మహావాక్యం. ఇది సామవేదాంతర్గతమైనటువంటి వాక్యం కదా, చాందోగ్యంలోది. ఆ వాక్యాన్ని గురువు చెప్తున్నాడు తత్వమసి అని. కనుక ఆ గురువు ద్వారా ఎవరు చెప్పాడు? ఆయనే చెప్పాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మౌనం, కానీ ఆయన మెసేజ్ మన దగ్గరికి వచ్చినప్పుడు మాట. ఆయన ఆ విధంగా అందజేశాడు. ఒకటి, రెండు, వేద వచస అంటే వేదవాక్యములు ఎందు ఏ మర్మములున్నాయో వాటినే తాను బోధింపజేస్తున్నాడు. ఎవరికి? ఆశ్రితాన్. అది గొప్ప విషయం అండి. ఎవడు పెడితే వాడికి ఆయన కూడా చెప్పడు, మనము చెప్పకూడదు. ఎవడు పెడితే వాడికి చెప్పకూడదండి, ఎందుకంటే తపన లేని వాడికి అందించితే వాడు ఒకదాని కోట అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అందుకే అత బ్రహ్మ జిజ్ఞాస, అటు పిమ్మట బ్రహ్మ జిజ్ఞాస, అది బ్రహ్మసూత్రంలో ఫస్ట్ ఫార్ములా, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని. ఎవడైనా అలా పుస్తకం మొదలెడతాడండి, ఈ భూమి మీద ఎవడు రాసినా అటు తర్వాత బ్రహ్మ జిజ్ఞాస, ఇలాంటి పుస్తకం నాన్ సెన్స్ అని అంటామా మనం? అటు తర్వాత ఏంటండి బ్రహ్మ జిజ్ఞాస అంటే? బ్రహ్మమును తెలుసుకునే తపన. నిజమే, బ్రహ్మమును తెలుసుకునే తపన అంటే ఎలాగూ వయసు పడిపోయింది, చేసిన పాపాలన్నీ గుర్తొచ్చే, విడిపోతాం ఏమిటో, అక్కడ ఏదో చెప్తున్నట్టు ఉపనిషత్తులు కూర్చుందాం, వెళితే ఏమొచ్చింది? చాలా ఆనందంగా ఉందండి. ఏమిటంటే అసలు మనసు ప్రశాంత స్థితికి వెళ్ళిందండి, ఇంట్లో పట్టిన నిద్ర అక్కడ పట్టిందండి అంట. అంతకు తప్ప ప్రయోజనం ఏముందండి దానివల్ల? దీనికి ముందు బ్యాక్గ్రౌండ్ ఉందండి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటప్పుడు సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏంటి? నిత్యానిత్య వస్తు వివేకం, అక్కడే పెద్ద సున్నా కనబడుతుంది మనకి. నిత్యానిత్య వస్తు వివేకం తర్వాత ఇహలోక పరసు పరలోక సుఖముల యందు వైరాగ్యం, నిత్యమేదో అనిత్యమేదో తెలిస్తే వైరాగ్యం ఏర్పడుతుంది కదా. ఆ వైరాగ్యం ఏర్పడిన తర్వాత మోక్షకాంక్షకై తపన, తర్వాత శమధమాది షడ్గుణ సంపత్తి. అది నాలుగులో ఒకట, అది ఆరు. మళ్ళీ చూడండి, నాలుగింట్లో అదొకటి, కానీ అది ఆరుట, శమము దమము ఆది అయినటువంటి షడ్గుణ సంపత్తి. ఇవి ఏర్పరచుకున్నాక బ్రహ్మము గురించి తపన కలిగి అప్పుడు గురువుని ఆశ్రయిస్తే అని చెప్తాడట. కనుక ఆశ్రితాన్యో బోధయతి, ఆశ్రయించిన వారికి బోధింపజేస్తున్నాడు. అంటే ఈ జ్ఞానం కలగాలి అంటే మనం చెయ్యవలసినది ఆశ్రయించుట అనేది ఇక్కడ చక్కగా మనం తెలిసిపోయింది. ఆశ్రయించాలి. ఎందుకు ఆశ్రయించాలి? స్వామి నా అకౌంట్ పెరిగిపోవాలి దీనికోసమని కాదు, ఇప్పటి వరకు చెప్పినది మనకు కావాలి అంటే ఆయనని ఆశ్రయించాలి. అది ఇయవయ్యా అని భగవాన్ని ఆశ్రయించాలి. ఈ ఆశ్రయించడం అనే దానికే మరొక పదం భక్తి అనే, భక్తి సేవాయాం ఆశ్రయించడం అనేదే. కనుక భగవంతుణ్ణి ప్రేమపూర్వకంగా ఆశ్రయిస్తే ఆయన జ్ఞానాన్ని ఇస్తున్నాడు. కనుక ఆ దక్షిణామూర్తిని ఆశ్రయించితే ఈ తత్వమసి అనేటువంటి ఏ వేదవాక్యమైతే ఉన్నదో దానిని మనకు బోధయతి ఇస్తున్నాడు. ఆయన బోధిస్తే తర్వాత ఏం జరుగుతుంది అంటే యత్ సాక్షాత్కరణాద్భవే న పునరావృత్తి భవాంబోరిదవు. ఆయన దాన్ని బోధించట, సాక్షాత్కరింపజేస్తట. ఎంత గొప్ప మాట ఇదండి. ఎవరు సాక్షాత్కరించినంత మాత్రమునా మళ్ళీ వెనక్కి రాము అన్నారు. ఎవరు అంటే అర్థం జ్ఞానం వేరు, ఆయన వేరు కాదు, ఆయనే సాక్షాత్కరించడం. సాక్షాత్ అంటే నేరుగా అని మనం అర్థం చెప్పుకోవాలి, నేరుగా డైరెక్ట్ అనమాట. మధ్యలో ఇంద్రియములు ప్రాణములు ఈ గొడవలు ఏమీ లేవు, ఇంకా లోకము ఈ గొడవలు ఏం లేవు, నేరుగా ఆయన్నే. ఆయనంటే ఎవడన్నా సత్తు చిత్తు ఆనందము అయినటువంటి అస్థి భాతి ప్రియమైనటువంటి స్వాభావికమైన ఆ మహా చైతన్యమే ఆత్మగా ఉన్నాడే, ఆయన నేరుగా సాక్షాత్కరించిపోతాడట. సాక్షాత్కరించినటువంటి అనుభూతికి రావడం, ఆ ఆత్మానుభవం లభించడం ఏదైతే ఉంటుందో అది పొందినవాడు మళ్ళీ వెనక్కి రాడు. మళ్ళీ వెనక్కి రాడంటే అక్కడికి చేరుకున్నాక ఒక్కసారి మళ్ళీ ఇంద్రియాలు నేనేమో, ఈ ప్రపంచం నేనేమో, వాడు రావాడేమో అని మళ్ళీ వెనక్కి రాడయ్యేవాడు, అది అర్థం. అంతేగాని వాడు పుట్టిపోతే మళ్ళీ వెనక్కి పుట్టాడు అని అర్థం తీసుకోవడం కాదు. వాడు బ్రతికి ఉండి కూడా ఆత్మసాక్షాత్కారం పొందవచ్చు, జీవన్ముక్తుడే. అలా ఉన్నప్పటికీ ఈ భూమి యందు తిరుగుతున్నా మళ్ళీ దేనితోనూ ఇది అస్థి ఇది భాతి ఇది ప్రియం అని భ్రమించడు. ఇవన్నీ అలా అనిపించడానికి కారణమైనది ఏదో అదే అస్థి అదే భాతి అదే ప్రియం. నిజమైన అస్థి పరమాత్మే, నిజమైన భాతి పరమాత్మే, నిజమైన ప్రియం పరమాత్మే. అది జగత్తు అనుకుని నేను భ్రమిస్తున్నాను, కానీ ఇది అస్థి కాదు, భాతి కాదు, ప్రియం కాదు, ఇది నామరూపాత్మకం మాత్రమే. కనుక నామరూపాలు ఉపసంహరింపబడిన తర్వాత మిగిలే అస్థిభాతి ప్రియతత్వమేదో అదే ఆత్మతత్వం. ఆ విశ్వేశ్వరుడే ఈ జగత్తంతా వ్యాపించి నాలో కూడా ఉన్నాడని నాలో చూడడం మొదలెడితే వాడు మరి వెనక్కి రాడు. అంటే అర్థం మళ్ళీ జగద్దృష్టిలోకి రాడు, అంతేగాని వెనక్కి తిరిగి పుట్టడు. జన్మరాహిత్యము అని చెప్పడం కాదు, జన్మండొచ్చు, ఎందుకంటే గర్జన్మంలో చేసుకున్న ప్రారంధవశాది దేహంలో తిరగచ్చు, కానీ జీవన్ముక్తుడైనా జీవన్ముక్తుడైన వాడు అందులో ఉన్నా వేటికి చిక్కుబడడు. దీనికి మనం ఎప్పుడో అనేక మార్లు ఉదాహరణ చెప్పుకున్నాం. ఆ ఉదాహరణలు అటుపెట్టి ఉదాహరణ ఉదాహరణగా నిలబడిన వ్యక్తుల్ని చూసాం, జీవన్ముక్తుల్ని. ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, శంకర భగవత్పాదులు వారు, వీరందరూ ఎవరు? జీవన్ముక్తులైనటువంటి వారు. అది జీవన్ముక్తావస్థని కూడా చెప్తోంది. కనుక శంకరులు చెప్పే మోక్షం వేరు, ఇతరులు చెప్పే మోక్షం వేరు. నువ్వు చక్కగా నీ ధర్మమును పాటించుతూ ఇవి చేస్తూ ఉండగా చిట్ట చివరకు నీ ఇంటి ముంగిట ఒక రథము వచ్చి ఆగును, దానిని నువ్వు ఎక్కుము, అది నీ లోకమును కొనిపోవును అనే మోక్షం కాదు ఇది. అలాంటి మోక్షం కాదు. పరలోకమున నీ ప్రభు వేచి ఉన్నాడు అని చెప్పం మనం. అసలు ఎక్కడో వేచి ఉండవు, అదే నువ్వై కూర్చున్నావయ్యా, నువ్వు ఇది అనుకుంటున్నావు అంతే. ఇప్పుడు అర్థమైంది కదా నేను చెప్పిందంతా? అంత గొప్ప అర్థమైనట్టు అనిపిస్తుంది అంతే, చాలా సంతోషం. అలా అనిపించింది ఏమిటా అని అనిపిస్తూ 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 ఉంటే కనిపిస్తుంది. అందుకోసం ఈ తపన అంతా కూడా అది సాక్షాత్కరితే అనేటువంటి మాటలోకి వెళ్తున్నాం. అందుకు ఏదైతే అస్థిభాతి ప్రియమనుకుంటున్నావో నిజంగా దానికి అస్తిత్వం ఉందా? అనాత్మయందు ఆత్మబుద్ధిని విడిచిపెట్టి ఏ నేను ఉండడం వల్ల నేను దీని మీద వేసుకుని నేను అనుకుంటున్నావో అది. ఈ నేను మనం రుమాలు సీటు మీద వేసినట్టు వేసేస్తాను ఒక్కొక్క దాని మీద. ముందే నేను కాని దేహం మీద నేను నేసావు, దాని తర్వాత ఫలానా వస్తువు నాది ఒక రుమాలు, ఫలానా వాళ్ళు నా వాళ్ళు, ఇంకా వాళ్ళు ఏడిస్తే మనం ఏడవడం, వాళ్ళు కోపగించుకుంటే కాళ్ళు పొడిగిపోయి మారడం అయిపోయింది. భగవంతుడి ఇచ్చిన వ్యక్తిత్వం అంతా పోయింది మొత్తం. అసలైన అస్థిభాతి ప్రియం పెట్టుకుని ఉంటే దీంట్లో ఉంటూ ఉన్నా దీనికి అంటకుండానే జాగ్రత్తగా ఉండగలడు. అది యోగం అయ్యా. అది ఇక్కడ అది ఇవ్వగలిగేటువంటి ఆ గురువైన దక్షిణామూర్తిని ఆశ్రయిస్తున్నాను. ఆశ్రయిస్తే ఇస్తాడు, అది గొప్ప మాట. ఇంత మాటలో మనకు ఒక్క భయం ఇచ్చాడు, ఆశ్రయిస్తే తప్పకుండా ఇస్తాడు. అంతే కదండి, సూర్యుడు మాత్రం తలుపులేసి కూర్చుంటే నేను వచ్చాను రా అని తలుపు తీసొచ్చి వెలిగిస్తాడా? మనం తలుపు తెరుచుకుని భగవాన్ నన్ను నమస్కరిస్తే వెలుగును చూడగలుగుతూ ఉన్నా. ఆశ్రయిస్తే తప్పకుండా దొరుకుతుంది. అర్హత ఆశ్రయమే. ఆశ్రయించే బుద్ధి పుట్టడానికి అనేక జన్మల పుణ్యముల చేత అర్హత పుడుతున్నది. ఆ అర్హతతో ఆశ్రయిస్తే ఆశ్రయించిన అర్హత కానీ తప్పకుండా ఇస్తాడు. తప్పకుండా ఆశ్రయించిన వారిని పతనం కానివ్వడు ఆయన, తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే ఆయన స్వభావం ఏంటి? మీరు పంచదార దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకున్నాకిన, పక్క నుంచి నాకిన, ఎలా నాకిన తీయగలను. అలాగే భగవంతుడిని ఎలా ఆశ్రయించినా ఆయన ఇచ్చేదాన్ని ఇస్తాడు. ఏమిటి? ఆ దివ్యమైన తన అనుభవాన్ని ఇస్తాడు. కనుక ఆయన మన కోసం స్వాత్మయ్యి భాషిస్తున్నవాడు. అది తెలియకుండా అయిపోతున్న స్థితిలో ఆయన్ని ఆశ్రయించితే మనల్ని మనకిచ్చి మనమే ఆయన అనే అనుభూతినిస్తాడని. యత్ సాక్షాత్కరణాత్ భవే న పునరావృత్తిం భవాంభో నిధౌ. అబ్బో ఎంత దాటిపోయామని అప్పుడు తెలుస్తుంది, ఎంత దూరం గడిచొచ్చాము అనేది అప్పుడు తెలుస్తుంది. మన క్యూలో ఉన్నప్పుడు చూడండి, ఆ క్యూకి వెళ్ళేటప్పుడే మనమే ఆఖరికుంటాం. మన వెనకాల ఎవడూ లేడు అనిపించి ఇంత ఆఖరికి నేనున్నానా అనిపిస్తుంది. కొద్దిసేపు అలాగే ఉంటే వెనక్కి చూస్తే అబ్బో ఇంతముందు నేనున్నానా అనిపిస్తుంది. అది వెనకాల అంబోనిది అంత కనిపిస్తుంది అక్కడ, ఎంత దాటొచ్చేనా అని. కనుక మరి అక్కడికి వచ్చిన వాడి నాయన కొంచెం సర్దుకుని వెనక్కి వెళ్తామని వెళ్తాడండి వాడు, వెళ్ళడు వాడు. కనుక ఎంతో క్యూలో వచ్చి 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 ఆయన ఆశ్రయించి చేరుకున్నాం, ఇంకా మరి వెనక్కి వెళ్ళాం, ఆయన వెళ్ళనివ్వడు. అది ఇక్కడ నా పునరావృత్తి భవాంభో నిధౌ. ఇలా ఎవడు చేస్తున్నాడో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ తస్మైని జీవపరంగా చెప్ప ఆత్మ అనే విషయం, ఈశ్వరో గురుహు ఆత్మ. అలాగే ఆత్మ అంటే బ్రహ్మము అని తీసుకోవాలి, అందుకే తత్శబ్దం ఆయనకే వచ్చింది. బ్రహ్మమైన వాడే పరమేశ్వరుడైన దక్షిణామూర్తి, ఆయనే మన కోసం గురువుగా వచ్చినవాడు. కనుక బ్రహ్మము, పరమేశ్వరుడు, గురువు ఈ మూడుగా వచ్చినటువంటి ఆ సదాశివుని నమస్కరిస్తూ, యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్ సాక్షాత్కరణాద్ భవిన్న పునరావృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ ఎవరి యొక్క స్ఫురణ సదాత్మకమో అంటున్నారు. స్ఫురణ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ స్ఫురణ అనేది జ్ఞానము అని, దీని మీద కాన్షియస్నెస్ అని, చైతన్యము అని కూడా వాడవచ్చు. చైతన్యం ఆనవాలు స్ఫురణే, స్ఫురణయే చైతన్యం యొక్క లక్షణం. అయితే ఆ పరమాత్మ యొక్క స్ఫురణ ఏమిటి అంటే సదాత్మకం స్ఫురణ ఆయనది. ఆ సదాత్మకుడైన ఆయన స్ఫురణ చేతనే ఈ అసత్ అంతా భాషిస్తూ ఉన్నది అన్నారు ఇక్కడ. అసత్ అంటే ఏమిటి? సత్ అంటే ఏమిటి? సత్ అంటే ఉనికి కలిగి ఉన్నది అనే దాన్ని సత్ అంటాం. ఉనికి దేనికున్నది? ఉన్నది అనడమే ఉనికి. ఇది దేనికున్నది అంటే మనం నాకున్నదండి అంటాం, అంటే దేహాదులకున్నది అని, ఈ ప్రపంచానికున్నది అని అంటున్నాం. కానీ దీనికి ఉనికి అనేది లేదు. మరి ఉన్నట్లు ఎందుకు కనిపిస్తోంది అంటే ఉన్నదేదో దీనిలో ఉంది గనక ఇది ఉన్నట్లు కనిపిస్తుంది. ఉనికే స్వభావంగా కలిగిన వాడు ఇందులో ఉండడం చేత ఇది ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ దీనికి స్వయం సత్తా లేదు, స్వయమైన ఉనికి లేదు. ఇది ఎంత తేలికో అర్థం చేసుకోవడం, సిద్ధాంతంగా చెప్తే అర్థం కావడం కష్టమేమో కానీ దృష్టాంతంగా మనం గమనించడానికి ప్రయత్నిద్దాం. అసత్ అంటే అచేతనము, జడము అని అర్థాన్ని ఇక్కడ తీసుకుని మనం చూస్తే జడమైనది ఏది అంటే నేను 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 అని తాదాత్మ్యం చెంది దేహమే మొదటి జడ పదార్థం మనకు కనబడేది. ఇది అచేతనం. దేహము అనగానే బాగా గుర్తుపెట్టుకోండి, కరచరణాది అవయవములు ఉన్నటువంటి ఈ శరీరమే కాదు, ఇంకా లోపల మరో రెండు దేహాలు వెలగబెడుతున్నాయి మనకి. ఇవన్నీ కూడా అసత్ అనే చెప్పబడుతూ ఉన్నాయి. ఈ అసత్ అయినది సత్తులాగా ఎందుకు అనిపిస్తోంది? ఎంత చెప్పినా ఇది ఉంది అనిపిస్తోంది. ఇది ఉండడం సత్ అయితే అనిపించడం స్ఫురత్ అనేటువంటి దీన్నే భాతి అని చెప్పున్నాం. ఉండడం అనిపించడమే కాకుండా ఇది ఇష్టమని కూడా మనకు అనిపిస్తుంది, అంటే ఆనందమైన వస్తువు అని కూడా అనిపిస్తుంది. మనకి దేహాదులు ఎలా కనిపిస్తున్నాయో నామరూపాత్మకమైన జగత్తంతా కూడా ఉన్నది, అనిపిస్తున్నది, ఇష్టంగా ఉన్నది అనే మూడు లక్షణాలతోనే మనకి అనిపిస్తున్నది. ఎందువల్ల అంటే ఉండడము, స్ఫురించడము, ఇష్టమైన వస్తువు ఆనందము ఏదో అది ఉంది గనక. నీలో ఎలా ఉందో నామరూపాత్మకమైన జగత్తులో అంతా ఉంది, కానీ నువ్వు దాన్ని చూడట్లేదు. నామరూపాత్మకమైన జగత్తునే చూసి అందులో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క అస్థి భాతి ప్రియ లక్షణం వల్ల ఈ జగత్తుగా ఆరోపించుకుంటున్నావు, అందువల్ల వచ్చిందయ్యా అవస్థ. అది ఉండడం వల్ల ఇది ఉంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు అది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ తత్వం బోధపడ్డాన్ని గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు ఏం చెప్తున్నాడు? తత్వమసీతి అనేటువంటి మహావాక్యం, ఇది వేదవాక్యం, దాని ద్వారా ఆశ్రయించిన వారికి బోధనందిస్తున్నాడు అని. ఇక్కడికి వచ్చేటప్పటికీ తత్వమసి అనే మాట గురించి నేను చెప్పుకున్నా. తత్ అంటే పరబ్రహ్మము, త్వం అంటే నువ్వు, నువ్వు అనేది జీవుణ్ణి ఉద్దేశించి చెప్పే మాట. కనుక పరబ్రహ్మమైన తత్ అంటే ఈశ్వరుడు అనుకుందాం, అది త్వం జీవుడు, ఈ రెండూ కూడా అసి ఒక్కటే అని చెప్పడం. నువ్వు అదే ఉన్నావు లేదా అది నువ్వై ఉన్నావు అని ఏదైనప్పటికీ కూడా జీవబ్రహ్మైక్యాన్ని అందులో ప్రతిపాదిస్తున్నాడు. అయితే అంతా అదే అయినప్పుడు నువ్వు అదే అయి ఉన్నావని రెండెందుకు చెప్పడం అండి? నువ్వు అది అయి ఉన్నావు అని రెండెందుకు చెప్తున్నాడు? అంటే అంతా ఒకటి అయినప్పటికీ కూడా రెండుగా కనిపిస్తోంది కనుక నాయన రెండు కాదు ఒకటి అని చెప్పవలసి వస్తుంది. అందుకే అద్వైతం అనే మాటే చాలా చిత్రమైనదండి. అద్వైతం అంటే రెండు కానిది, అటువంటిప్పుడు ఏకం అని చెప్పచ్చు కదా, అలా ఎందుకు చెప్పలేదు? ఏకం అనేది ఎలాగా చెప్తాం? ఎవడికి చెప్తున్నాడు? ఇంతకి చెప్తున్నాడు సరే, ఎవడికి చెప్తున్నాడు? అనుభవం పొందిన వాడికి చెప్పడమే లేదు. మరి ఎవడికి చెప్తున్నాడంటే ఎవడు వ్యవహారంలో ఉండి మాయచేత ఆచ్ఛాదితుడై దాని నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నాడో వాడికి కదా బోధ అవసరమైంది. వాడు ఆ భ్రమలోనే ఉన్నాడు గనక ఇంకా తమ్మనే భావన, తత్ అనే భావన వాడికి ఉంది గనక తత్వం అసి అని చెప్పాల్సి వచ్చింది. అంటే ద్వైత భ్రాంతిలో ఉన్నవాడికి అది తొలగించడానికే అద్వైతం అనే మాట చెప్పవలసి వచ్చింది. నువ్వు రెండుగా అనుకుంటున్నావు కానీ రెండు కాదురా అని చెప్పడానికి ఈ మాట ఉపయోగిస్తున్నారు. అయితే ఒకటే అయినప్పుడు రెండుగా అనుకోవడం ఎందుకు జరిగింది అంటే జీవునికి ఈశ్వరునికి ఉన్నటువంటి భేదం ఎటువంటి భేదం? అసలు భేదమే లేదనేది పరమార్థ దృష్టిలో, కానీ వ్యవహార దృష్టిలో భేదం కనిపిస్తోంది కదా. ఎంత చెప్పినప్పటికీ కూడా జీవుడు ఈశ్వరుడు ఒకటి అన్నారు కానివ్వండి అనే మనం ఉంటాం. ఎందుకంటే ఒక్కసారి ఆ ఐక్యం అనేది ఉపనిషత్తులు చెప్తున్నా కనుక అంగీకరించాలి తప్ప మన అనుభవానికి ఎలా వచ్చింది? ఇది మన అనుభవానికి ఎలా వస్తుందంటే పరిశీలించి చూస్తే మీకే తెలుస్తుంది. దీనికి మనకి చక్కటి ఉపమానాన్ని ఈ తత్వమసి అనే దానికి, ఈ పైన చెప్పిన ఎస్ఐవ స్ఫురణం అనే దానికి వ్యాఖ్యానిస్తూ దీనికి వార్తికం రచించినటువంటి మహానుభావుడు సురేశ్వరాచార్య చక్కటి శ్లోకాన్ని ఇచ్చారు. ఘటాకాశో మహాకాశో ఘటోపాధికృతో యథ దేహోపాధికృతో భేదో జీవాత్మ పరమాత్మనోహో అని అన్నారు. భేదం దేనివల్ల ఏర్పడినది? ఇది జాగ్రత్తగా చూస్తే ఉపాధిగతమైనటువంటి భావన చేత ఈ భేదం ఏర్పడింది. ఉపాధి అంటే మనం ఆశ్రయించుకుని దేన్నున్నాము లేదా దేన్ని ఆశ్రయించి ఉన్నాం అనుకుంటున్నాం. చిత్రం ఏంటంటే మనం దేహాన్ని ఆశ్రయించామనుకుంటున్నాం కానీ మనమనబడే చైతన్యాన్ని దేహం ఆశ్రయించుకుంది. ఆ తెలియక మనం దీన్ని ఆశ్రయించుకున్నాం అనుకుని చెప్పి ఇదే మనమని దీన్ని భావించడం చేత మనకి భేదం అనేది కల్పించబడినది. సర్వ జగత్తు ఈశావాస్యం అయినప్పటికీ కూడా సర్వ జగత్తులో నేను ఉన్నప్పుడు నేను మాత్రం ఈశావాస్యం కాదా? అయినప్పటికీ భేదం ఎలా గోచరిస్తున్నది అంటే మహాకాశో ఘటాకాశ అని చెప్పబడింది. అంటే ఒక విస్తృతమైనటువంటి స్థలంలో పెట్టినటువంటి ఒక ఘటం ఖాళీ కుండ ఉంది. ఈ ఖాళీ కుండలో శూన్యం ఉంది, ఆకాశం ఉంది, బయట ఆకాశం ఉంది. ఇప్పుడు ఖాళీ కుండ అనే దృష్టితో చూసినప్పుడు మనకు రెండు ఆకాశాలు కనిపించాయి. ఒకటి కొండ లోపలి ఆకాశము, కొండ బయట ఉన్న మహాకాశము. కనుక కొండ లోపలి ఆకాశం అండి, కొండ బయట ఆకాశం అండి అని అంటున్నాం. కానీ నిజానికి రెండు ఆకాశాలు ఉన్నాయా? లేవు. ఉన్నది మహాకాశమే. కానీ అంత మహాకాశాన్ని కూడా ఇప్పుడు మరీ మహాకాశమని వేరే చేసి మనం చెప్తున్నాం. పాపం మన వల్ల, అంటే ఆ కొండ వల్ల మహాకాశానికి కూడా వేరే పేరు పెట్టాల్సి వచ్చింది. కానీ మహాకాశానికి వేరే పేరు లేదు, ఉన్నది మహాకాశమే. కానీ కొండ అనే ఒక ఉపాధి భేదం చేత మనం ఘటాకాశం మహాకాశం అని రెండు చెప్తున్నాం. కానీ అది ఉన్నది ఒకటే ఆకాశం. ఇది తెలియాలి అంటే కొండను పగలగొడితే ఇదంతా ఒకటి తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ రెండు ఒకటే అని తెలియాలంటే ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఉపాధిని పగలగొట్టాలి. పగలగొట్టక్కర్లే, ఉపాధితో తన్మయం చెందకుండా అక్కడ ఇక్కడ ఉన్నది ఒక్కటే అని తెలుసుకుంటే అది చాలేదు. పగలగొడితే అదే అవుతాడు లేదు. ఎందుకంటే ఏ ఉపాధిని పగలగొడతాడు? ఇక్కడ ఉపాధి గురించి బాగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. మనం ఈ శరీరాన్ని పోగొట్టుకున్నంత మాత్రాన శరీరాలు పోవు. ఈ శరీరం పోగొట్టుకున్నంత మాత్రాన శరీరాలు పోవు. ఇప్పుడు మన ఆత్మ చైతన్యాన్ని దీంతో తాదాత్మ్యం చేయించేసుకున్నాం కనుక కష్టం కలిగినా ఏది కలిగినా ఇది వ్యర్థదేహం పోతే బాగున్నాను, అంత తేలిగ్గా పోతుందండి. ఒకవేళ పోతే పోవచ్చుగాక ఈ పైది, కానీ లోపల మరో రెండు వెలగబెడుతున్నాయి. సూక్ష్మ కారణ శరీరం అని చెప్పుకున్నాం, అవి పోవవి. ఎందుకంటే ఇంత అంటుకుపోయేవే, ఈ అంటుకుపోయిన లక్షణంతో మరో బాడీలోకి వెహికల్లోకి దించుతుంది తీసుకెళ్ళి. కనుక ఈ మూడు ఉపాధులతో తన్మయం చెందిపోయడం చేత ఇది మాయ. అంటే మాయ అంటే ఇంకేమిటో కాదు, మితి చేయబడేది మాయ. నువ్వు అనబడే నీ చైతన్యాన్ని దేనితో మితి చేసేవో అది మాయ అవుతున్నది. కనుక ఈ దేహము నేను అనేటువంటి నిరంతర భావన చేత మితి చేయబడ్డ మాయ వల్లనే నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నిజానికి వీటికి స్వయం సిద్ధమైన సత్తా లేదు. ఇది నిన్న మనం కొంతమేరకు చెప్పుకున్నాం. ఇక్కడ ఈశ్వరునికి మనకి కలిగిన భేదం ఎటువంటి భేదం అంటే భేదము లేదు, కానీ భేదం అని చెప్పుకోవలసిన వ్యవహార దృష్టితో చూస్తే భేదం ఎలాంటి భేదం అంటే అసలు భేదాలు ఎన్ని రకాలనేది ముందు చూద్దాం. భేదం అంటే ఏమిటో, నైసర్గిక భేదము ఔపాధిక భేదము అని రెండు రకములైన భేదములు ఉంటాయి. నైసర్గిక భేదం, ఇది నేను భౌతికమైన ఉదాహరణ వరకే చెప్తున్నాను. ఉదాహరణలు ఎలా తీసుకోవాలో కూడా మనకి శాస్త్రం చెప్తున్నది. ఉదాహరణ వరకే తీసుకోవాలట, ఇంకా దాని నుండి సాగదీస్తే ఉదాహరణ కూడా నిలవదు. అక్కడ ఆ విషయం నిన్ను స్ఫుటీకరింపజేయడానికై ఒక ఉదాహరణ చెప్తారంతే. కానీ అక్కడి నుంచి మొత్తం సాగదీసి ఉదాహరణతోనే సిద్ధాంతం చేయాలని ఎప్పుడు అనుకోకూడదు. దృష్టాంతం సిద్ధాంతం ఎప్పుడూ కాదు, అది సిద్ధాంతాన్ని నీకు అవగతం చేయడానికి చెప్పబడింది. ఎందుకంటే ఉదాహరణే సద్వస్తువు కాదు కదా, ఉదాహరణ నిన్ను బోధ చేయడానికే చెప్పబడింది. అలా ఇక్కడ కేవలం ఇది మనకు అర్థం కావడానికి ఉదాహరణ. నైసర్గిక భేదము అంటే సహజ భేదము కొన్ని ఉంటాయి. ఇప్పుడు గోవులు అశ్వములు అని చెప్పబడుతున్నాయి, ఆవులు అశ్వములు. ఇక్కడ ఆవులకి అశ్వాలకి ఉండేటువంటిది నైసర్గిక భేదం. పూర్తిగా వాటి యొక్క స్వభావ సిద్ధమైన భేదం కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక ఔపాధిక భేదం అంటే ఉపాధిగతమైన భేదం. ఉపాధిగతమైన భేదం అంటే ఇందాక చెప్పుకున్న ఘటాకాశ మహాకాశాలు, ఇదే ఉపాధిగతమైనటువంటి భేదం. అంటే ఈ ఘటాకాశం అనే ఉపాధి చేత భేదం ఏర్పరించబడిందే కానీ నిజానికి భేదం లేదు. అంటే నైసర్గికంగా జీవుడికి ఈశ్వరునికి భేదం లేదు, ఔపాధికంగా భేదం వచ్చింది. అంటే ఉపాధితో తన్మయుడైపోతే జీవుడు, ఉపాధితో తన్మయుడైపోతే జీవుడు, ఉపాధితో తన్మయం కాకుండా సర్వోపాధాలని నిర్వహించే నిరుపాధిక చైతన్యమే ఈశ్వరుడు అని చెప్పబడుతున్నాడు. ఆయన వల్లనే ఈ ఉపాధిగతమైనటువంటి మాయా శక్తి ప్రవేశింపబడింది. కనుక మాయా సబలితమైన బ్రహ్మమును ఈశ్వరుడు అని మనం ఇక్కడ చెప్తున్నాం. ఆ ఈశ్వరుడు ఈ మాయ చేత ఆవృతుడై జగమంతా నింపబడుతున్నాడు. కానీ ఆయన మాయ చేత ఆవృతుడైనప్పటికీ కూడా ఆయనకి భ్రమ లేదు, ఆయన సర్వజ్ఞుడై ఉన్నాడు. మనం ఈ దేహాదులతో తాదాత్మ్యం చెంది ఈ అంతఃకరణ అవిచ్ఛిన్న భావనతో ఉండిపోయిన మనం, ఆయన మాయ చేత ఆవృతుడైనా మాయా ఆయన ఏం చేయట్లేదు. మనం ఈ మాయ చేత, దీన్ని జీవ చైతన్యం లేదా జీవభావం అనండి, దీనిచే ఆవృతమైపోయిన మనం దీనిలో పరిమితం అయిపోయి మనకి మనమే ఒక సంకుచితం అయిపోతున్నాం. కనుక పరిమితిలోకి ఒదిగిపోతే జీవుడు, అపరిమితమైపోతే ఈశ్వరుడు. అపరిమితం అయిపోతే కాదు, అపరిమితమై ఉన్నవాడే. అపరిమితం అవడం ఎక్కడా లేదు. అపరిమితం అవ్వవలసిన వాళ్ళం మనం, అవ్వవలసిన వాళ్ళం అనేకన్నా మన అపరిమితమని గుర్తించవలసిన వాళ్ళం మనం. దానికోసం చేయవలసింది ఇది, భేదించుకోనక్కర్లేదు. దీనికి ఉదాహరణగా మనం చెప్పాలి అంటే, మనం ఇంట్లో పంపు తిప్పాం, నీళ్లు వచ్చాయి. కనుక నీళ్లు అంటే కేవలం నేను తిప్పిన పైపులో వచ్చినవి మాత్రమే అని అనుకుంటావా? కాదు కదా. ఈ అనంతంగా ప్రవహించే జలవాహిని నువ్వు అందులోంచి మాత్రమే అందుకుంటున్నావు. కనుక నీటి యొక్క పరిమితి అంతేనా? కాదు, నీకు అందుకుంటున్నది అంత. కానీ నిజానికి అది అపరిమితమై. అలాగే మన ఇంట్లో కిటికీ ఉంది, ఆ కిటికీ తెరిచి సూర్యకాంతిని పొందుతున్నాం, లేదా ఆ కిటికీలోంచి ఆకాశాన్ని చూస్తున్నాం. ఈ ఆకాశం ఎలా ఉంది అంటే, బాగుందండి, ఆకాశానికి 10 ఊచలున్నాయి, ఆకాశం చుట్టూ ఫ్రేమ్ ఉంది అని అంటున్నామా? ఏ అలా లేదయ్యా అంటే, మా ఇంటికి కూడా చూపిస్తానన్నట్టు.